ఆ తదుపరి దాంట్లో ధ్యానాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని తీయండి దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 21. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 23వ వచనంలో కూడా అదే ప్రశంస మనం చూస్తాం. అతని యజమానుడు 23వ వచనం 23rd verse, బల నమ్మకమైన మంచి దాసుడా, ఇవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఈ ఉపమానం బాగా తెలుసు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం, ఒక యజమానుడు తన దాసులను పిలిచి వారికి కొన్ని తలాంతులు ఇచ్చి పంపించాడట. ఆయన మళ్ళీ వచ్చి వాళ్ళ దగ్గర లెక్క చూసుకున్నట్టుగా ఈ ఉపమానంలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే 5 తలాంతులు తీసుకెళ్లిన వాడు, 2 తలాంతులు తీసుకెళ్లిన వాళ్ళకి వాళ్ళిద్దరినీ ఉద్దేశించి యజమానుడు చెప్తున్న మాట ఏంటంటే, నమ్మకమైన మంచి దాసుడా అని వాళ్ళని ప్రశంసిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రశంస మనం ఇలాగ మాట్లాడుతున్నప్పుడు, ఇదేదో నేను చనిపోయిన తర్వాత ఒక దినాన్న ప్రభు సన్నిధికి చేరిన తర్వాత అక్కడ ప్రభు నన్ను చూసి బల నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా అని అక్కడ అంటాడు కాబోలు అని అనడం కాదు. ఇదేదో చనిపోయిన తర్వాత జరిగే విషయంగా మనం తీసుకోకూడదు. ఆ మాటకొస్తే, ప్రతి దినం దేవుని నుండి మనం ఈ ప్రశంస పొందుకోగలగాలి. ప్రతి దినం నమ్మకమైన మంచి దాసురాల, మంచి దాసుడా అని ప్రభు చేత మనం చెప్పించుకోగలగాల. ఒక దినమంతా మనం జీవించిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆ దిన ముగింపుకొచ్చే లోపల నా ప్రభు నా గురించి ఏం చెప్తాడు, నా ప్రభు నా గురించి ఎలాంటి ప్రశంస ఇవ్వగలడు, నమ్మకంగా జీవించావని చెప్పగలడా లేదా అనేది ఒక ప్రశ్న మనందరం వేసుకోవాల్సినటువంటిదై ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రారంభంలో. అయితే ఈ ఉదయకాలం మనం ఏం చూడాలని నేను ఆశపడుతున్నానంటే, ఈ దాసులు నమ్మకమైనటువంటి దాసులుగా ఎందుకు ఉండగలిగారు, దీనికి ఒక 5 కారణాలు ఈ ఉపమానంలో నుండే దీనికి ఒక 5 కారణాలు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేను ఇందాక అన్నట్టుగా ఏదేదో చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర చేరిన తర్వాత అక్కడ పొందుకునే ప్రశంస కాదు, గాని ప్రతిదినం దినదినం మనము ఆ యొక్క ప్రశంస ప్రభు నుండి పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు స్కూల్లో కూడా పిల్లలు క్లాస్ టెస్టులు రాస్తారు, క్వార్టర్లీ టెస్టులు రాస్తారు, హాఫ్ ఇయర్లీ టెస్టులు రాస్తారు, ఫైనల్గా ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. కనుక ఈ ప్రతి టెస్ట్లోనూ వాళ్ళు చక్కగా రాణిస్తూ వచ్చినప్పుడే ఆ ఫైనల్ టెస్ట్లో వాళ్ళు దేవుని లేకపోతే ఆ యొక్క రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ పొందుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే మనం ప్రతిదినం నమ్మకమైన జీవితాన్ని జీవించినప్పుడే ఒక దినాన ప్రభు దగ్గర చేరినప్పుడు ఈ ప్రశంస మనం పొందుకోగలమని జ్ఞాపకం చేయబడుతున్నాం. అయితే ఈ ఉదయకాలం 5 కారణాలు ఎందుకు వీళ్ళు నమ్మకమైనటువంటి వారుగా కనపడ్డారు యజమానునికి అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక 5 కారణాలు కనపడుతూ ఉన్నాయి. అవేంటో మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా మొదటి కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీరు వారి యొక్క యజమానుని ప్రేమించారు. దే లవ్డ్ దేర్ మాస్టర్ అంటాం మనం. యజమానుని పట్ల ప్రేమ ఉండడం వల్ల వాళ్ళు నమ్మకంగా జీవించారన్నమాట. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నమ్మకత్వం అనేది, ఒక వ్యక్తి పట్ల మనం చూపే నమ్మకత్వం అనేది ఆ వ్యక్తి పట్ల మనకున్న ప్రేమపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ వ్యక్తిని మనం ఎంత ప్రేమిస్తున్నామో దాన్ని బట్టి ఆ వ్యక్తిపై, ఆ వ్యక్తిని, వ్యక్తి పట్ల నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనుక ఇదంతా ప్రేమపైన ఆధారపడి ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే నా ప్రభు పట్ల నేను నమ్మకంగా ఉండాలంటే మొట్టమొదటిగా నా ప్రభువుని నేను ప్రేమించాల, ఆయన పట్ల నాకు ప్రేమ ఉండాల, నేను ఆయన కొరకు ఏది చేసినా ప్రేమతోనే చేయాలి. ఈరోజు నా ప్రభు మనకి ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా అది ఉద్యోగ బాధ్యతలు కానీ పరిచర్య బాధ్యతలు కానీ, దేవుని బిడ్డలారా, ఏ బాధ్యత ప్రభు మనకిచ్చినా ఇదంతా కూడా ప్రేమతో జరగాలి కానీ మొక్కుబడిగా జరగకూడదు. దేవుని బిడ్డ, మొక్కుబడిగా చేయకూడదు. నేను ఏదో నాకు ఇచ్చారు కదా అన్నట్టుగా కాదు కాని, ఇదేదో నేను చెయ్యాలి కదా అన్నట్టుగా కాదు కాని, నిజంగా ప్రభు పట్ల నాకు ఆ ప్రేమ ఉంది, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను గనక ఆయన కొరకు ఈ పని చేస్తాను అన్నట్టుగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. కనుక అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ప్రభు కూడా పేతురుని వాడుకోవాలనుకున్నప్పుడు, మనందరికి తెలిసిన విషయమే, ఇప్పుడు చూడాల్సిన పని కూడా లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు అందరికి తెలిసినట్టుగా ఆ 15, 16, 17 వచనాల్లో ప్రభు అంటాడు, సీమోను, ఆ సీమోన్తో మాట్లాడుతూ అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. 3 సార్లు అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ఎందుకు? నా గొర్రెల్ని మేపాలన్నా కాయాలన్నా ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ లేకుండా నా కోసం ఎవరు ఏది చేయలేరని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డ. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ప్రభువుని ప్రేమించుట. ఎందుకు వీళ్ళు నమ్మకమైన వారని ప్రశంస పొందుకున్నారంటే, మొట్టమొదటిగా వాళ్ళు తమ యజమానుణ్ణి ప్రేమించిన వారని జ్ఞాపకం చేయబడుతున్నారు. ఈ ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక తీయండి దయచేసి, 1 కొరింథియన్స్ చాప్టర్ 16, 1వ పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూడండి, చాలా చాలా స్ట్రాంగ్ మాట ప్రభు ఇక్కడ చెప్తున్న మాట. 22వ వచనం, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడన్నాడు. అసలు ఎంత భయంకరమైన మాట అండి ఇది. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుండుంటే వాడు శపించబడునుగాక అన్నాడు. బాబోయ్, భయం వేసిపోద్ది మనకి. అంటే ప్రభువుని ప్రేమించడం ఇంత ప్రాముఖ్యమా? దేవుని బిడ్డలారా, నిజమే, ప్రభువు కూడా మన నుండి ఆశిస్తుంది అదే. మనము ఆయన్ని ప్రేమిస్తూ ప్రేమతోనే ఆయన కొరకు పని చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అది సండే స్కూల్ మినిస్ట్రీ కానీ, యూత్ మినిస్ట్రీ కానీ, మరొక లేకపోతే అవుట్ రీచ్ మినిస్ట్రీ కానీ, మిషనరీ సేవ కానీ, మరో సేవ కానీ, అది ఏ బాధ్యత అయినా కూడా ప్రభు కోసం మనం చేసేది వీ షుడ్ డూ అవుట్ ఆఫ్ లవ్. ఇది ప్రేమతోనే జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రేమతో జరగాలంటే ఎలా? ప్రభుని ప్రేమించడం అంటే ఏంటి? ఒకసారి నేను భద్రాచలం ప్రాంతంలో ఒక సహోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేస్తూ ఉండగా ఆ సహోదరుడు చక్కని మాట నన్ను అడిగాడు. ఏమన్నాడంటే, అన్నా, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, అందుకనే మా అమ్మ నా దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నా, మా ఇంట్లో మా అమ్మకు కావలసినన్ని ఇస్తున్నా, మా అమ్మని నేను ఎంతో ప్రేమిస్తున్నాను కనుక ఆ ప్రేమంతా కనపరుస్తున్నాను మా అమ్మ పట్ల అని అన్నాడు. అంటూ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి నేను దేవుణ్ణి ప్రేమించాలంటే ఎలా? ఆయన నాకు కనపడ్డు కదా, మా అమ్మ అంటే నాకు కనపడుతుంది, మా అమ్మ నా ఎదురుగానే ఉంది, కనుక మా అమ్మ పట్ల నా ప్రేమను చూపించగలుగుతున్నాను. మరి దేవుడు కనపట్లేదు కదా, దేవుడు నా ముందు లేడు కదా, నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలని అడిగాడు. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట అడిగాడు దేవుని బిడ్డలారా. చూడండి, మొదటి నేను అప్పుడు ఆయనతో అన్నాను, భోజనం చేస్తూ ఉండగా నీ బైబిల్ తీసుకురా బ్రదర్ అన్నాను. ఆయన బైబిల్ తెచ్చాడు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం తీయమన్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం అక్కడ 3వ వచనాన్ని చదివినిపించాను నేను అతనికి. ఆ 3వ వచనం ఏంటంటే, ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారమైతే, ఇక్కడ ఇంకోటి ఉంది, మనం ఆయన ఆజ్ఞలు గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని ఉంది 3వ వచనంలో. మనం ఆయన ఆజ్ఞలు గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకోవడమే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఒకసారి మీరు యోహాను సువార్త తీయండి దయచేసి, అక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 14, 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంది, 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు అన్నాడు. ఇది యేసుప్రభు మాట్లాడాడు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు అని అన్నాడు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే 21వ వచనంలో, ఈ ఇదే 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఇక్కడ ఏమనుందంటే గైకొను వాడే అని ఉంది. ఇక్కడ గైకొను వాడే అంటే అక్కడ ఒక్కి నొక్కానిచ్చినట్టుగా ఉంది. ఎవడైతే నా ఆజ్ఞలు గైకొంటాడో వాడే నన్ను ప్రేమించిన వాడు అనే మాట ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఈ దాసులు మనం చూసిన ఉపమానంలో, ఈ దాసులు నమ్మకమైనటువంటి దాసులుగా ఉండడానికి ప్రథమ కారణం ఏమిటనంటే వాళ్ళు తమ యజమానుని ప్రేమించినటువంటి వారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ప్రేమ ఎంత ప్రేమించాలా యజమాని ప్రేమిస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రొత్తగా ఒక జంటకి వివాహం అయిందనుకోండి, భార్యభర్తలు క్రొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏమండి నేను మిమ్మల్ని 99% ప్రేమిస్తున్నానండి, 1% నా బాయ్ ఫ్రెండ్ని ప్రేమిస్తానండి అన్నదనుకోండి, భర్త ఏమంటాడు? బంగారం ఎంత మంచిదానివే అంటాడా? 99% నన్నే ప్రేమిస్తున్నావు, ఆ 1% బాయ్ ఫ్రెండ్ని ప్రేమిస్తే ఏమైద్దులే ప్రేమించుకో అంటాడా? అండు, ఎట్టి పరిస్థితులు అండు. 100% భర్త భార్య తనని ప్రేమించాలని ఆశపడతాడు, 100%. అట్లాగే భర్త కూడా భార్య అలా ప్రేమించాలని, భార్య కూడా భర్త అలా ప్రేమించాలని ఆశపడతారు. కనుక ప్రభు కూడా 100% మనం ఆయన్ని ప్రేమించాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఇది చాలా అవసరం. ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ, మీరు మీ క్రియలు నేను ఎరుగుదును, మీరు ఎంతో మంచివారు, మీ సహనం నేను ఎరుగుదును మీ అని చాలా చాలా అభినందనలు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఫైనల్ గా కంప్లైంట్ చేసేటప్పుడు ఒక కంప్లైంట్ చేశాడు, మీ ప్రేమ తగ్గిపోయింది అన్నాడు, మీకున్న మొదటి ప్రేమ తగ్గింది అన్నాడు. కనుక ప్రభు మనలో చూస్తుంది ఏంటంటే ఆయన పట్ల మనకున్న ప్రేమను చూస్తున్నాడు మొట్టమొదటిగా దేవుని బిడ్డల. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం గుర్తించాలి. సో మొదటి విషయం, ఈ దాసులు తమ యజమానిని ప్రేమించారు, ఇది మొదటి పాయింట్. దే లవ్డ్ దేర్ మాస్టర్ అంటున్నామా. రెండవది, వీళ్ళు నమ్మకంగా ఉండటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రశంస పొందుకున్నారు నమ్మకమైన మంచి దాసుల అని అంటే, రెండవది ఏంటంటే వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. ఇది రెండవది, దే యూజ్డ్ ఎవ్రీ ఆపర్చునిటీ అని అంటాం మనం. వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎలాగా? ఎలాగంటే 5 తలాంతులు తీసుకెళ్లవాడు 5 వాడేశాడు. నా దగ్గర 5 ఉన్నాయి కదా, నేను 2 వాడతాను, 3 తర్వాత వాడతానులే అనుకోలేదు, 3 వాడినా వాడకపోయినా పర్వాలేదులే అనుకోలేదు, లేకపోతే 3 వాడతాను 2 పక్కన పెడతాను అనుకోలేదు, 4 వాడతాను 1 పక్కన పెడతాను అని అనుకోలేదు, 2 తీసుకెళ్లినవాడు నేను 1 వాడతాను మళ్ళీ 1 పక్కన పెడతానని అనుకోలేదు వాడు. అలాగే అనుకోకుండా ఏం చేశారు, సంపూర్తిగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు దేవుని బిడ్డలారా. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనకిచ్చే అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలా? ఏంటి అవకాశాలు? ఒకటి పరిచర్య అవకాశాలు అవ్వచ్చు, మరొకటి ప్రభువుని గురించి ఇతరులకు చెప్పే అవకాశాలు. అనేక పర్యాయములు మన యొక్క డే టు డే లైఫ్లో, మన వ్యక్తిగత జీవితంలో, దిన జీవితంలో. దేవుని బిడ్డలారా, ఎంతో మందిని మనం కలుస్తుంటాం, ఎంతో మంది తటస్థపడుతుంటారు మనకి. మరి వాళ్ళకి ప్రభుని గురించి మనం చెప్పగలుగుతున్నాం ఒక మాట? మన సాక్ష్యం వాళ్ళకి చెప్పగలుగుతున్నామా? ఆ రక్షకుని గురించి మాట్లాడుతున్నామా? మనల్ని ప్రేమిస్తున్న ప్రభుని గురించి ఒక మాట చెప్పగలుగుతున్నామా అన్నది వెరీ ఇంపార్టెంట్. కనుక ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చే ప్రతి అవకాశం, మన ఇంటికి కూరగాయలు వచ్చినా, పాలు పోసేవాళ్ళు వచ్చినా, కొరియర్ బాయ్ వచ్చినా, ఇంకెవరో మన ఇంటికి బంధువులు వచ్చినా, పక్కింటి వాళ్ళు వచ్చినా, ఏదో ఒక అవకాశం తీసుకోవాలా. అలాగే మనం బయటికి వెళ్తున్నప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు, మన ఉద్యోగ స్థలాల్లో ఎవరినైనా కలిసినప్పుడు, ఏదో ఒక సందర్భంలో మనం మాటలు కలుపుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభుని గురించి చెప్పడానికి మనము ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని జ్ఞాపకం చేయబడతాం. మనందరికీ బాగా తెలుసు, 1912 ఈ టైటానిక్ షిప్ అనేది, అది మునిగిపోయిన సందర్భం. అది April 14th ఆ పెద్ద ఓడ, టైటానిక్ ఓడ మునిగిపోయింది. అది దాని గురించి ఏం చెప్తారంటే, ఆ ఓడలోనట ఆ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరంటే, భర్తగారు జాన్ హార్పర్, ఆయన భార్య ప్లస్ ఒక 6 కుమార్తె ఆ ఓడలో ఉన్నారట. ఈయన మంచి విశ్వాసి. ఈయన ఏం చేశాడంటే, ఈయన దగ్గర 3 ఉన్నాయి. లైఫ్ జాకెట్స్ అంటే అవి ధరించుకున్నప్పుడు నీళ్లలో దూకితే ఇక మనం మునగమన్నమాట, అలాగ నీళ్లలో తేలుకుంటూ ఒడ్డుకెళ్ళిపోతాం అన్నట్టు ఎక్కడో దగ్గర. ఆ లైఫ్ జాకెట్ అంటారు దాన్ని. అలాంటివి 3 ఆయన భార్య ఒకటి ఇచ్చాడు, ఆమెను వేరే చిన్న పడవలో ఎక్కించి పంపించాడట. ఆ తర్వాత తన దగ్గర 6 కుమార్తె ఉన్నది, కుమార్తెకు ఒకటి ఇచ్చాడు, ఆమెను కూడా నీళ్లలో పంపించేశాడు. అమ్మా పాప నువ్వు వెళ్ళిపో, నువ్వు బ్రతికిపో, బయటపడు అని చెప్పి పంపిస్తే, మరి డాడీ నీ సంగతి ఏంటనంటే నేను వస్తాను అని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయాడట. అక్కడే ఉన్న సందర్భంలో ఒక వ్యక్తి నీళ్లలో మునిగి తేలుతూ హెల్ప్ మీ అంటూ ఉంటే, అప్పుడు ఈ జాన్ హార్పర్ అన్నాడంట, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా అన్నాడట, నువ్వు రక్షింపబడ్డావా అని అడిగాడట. అతడు లేదు అని చెప్పాడంట, మునిగేవాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ లైఫ్ జాకెట్ ని విసిరి, ఆ మునిగేవాడికి విసిరి, ఇది ధరించుకొని నువ్వు బ్రతికిపో, బయటపడు, యేసు ప్రభు నమ్ముకో అన్నాడంట. యేసు ప్రభు నీకు రక్షణిస్తాడు, ఆ యేసు ప్రభు నువ్వు నమ్ముకో, ఆయన నీ పాపాలు క్షమిస్తాడని చెప్పి ఈ లైఫ్ జాకెట్ విసిరేశాడంట. ఆడికి విసిరేస్తే వాడు ఆ లైఫ్ జాకెట్ ధరించుకొని బయటపడి వెళ్ళిపోయాడు. ఈయన ఈ జాన్ హార్పర్, ఆయన అక్కడే నీళ్లలో కొట్టుకుని పోయాడు, చనిపోయాడు. ఈయన విశ్వాసి గనక చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు డెఫినెట్ గా. ఒక 4 తర్వాత, ఇది జరిగిన తర్వాత 4 తర్వాత, కెనడా దేశంలో ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ మీటింగ్ లో ఒక యవనస్తుడు లేచి తన సాక్ష్యం చెప్తూ ఉన్నాడంట. ఆ సాక్ష్యంలో తాను చెప్పింది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరి రక్షణ కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అన్నాడంట. అని చెప్తూ ఆ యవనస్తుడు అన్నాడంట, నా రక్షణ కొరకు 2 చనిపోయారని చెప్పాడట. ఎవరా 2 అంటే, ఒకటి యేసు ప్రభు, 2 జాన్ హార్పర్ గారు నా కొరకు చనిపోయాడు అన్నాడంట. ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఆ రోజున జాన్ హార్పర్ ఆ విసిరేయగా తీసుకున్నటువంటి ఆ లైఫ్ జాకెట్ తీసుకున్నటువంటి యవనస్తుడు అనమాట. అతను, నువ్వు రక్షింపబడ్డావా, యేసు ప్రభు నమ్ముకో అని చెప్పి ఆ లైఫ్ జాకెట్ విసిరేస్తే వాడు బ్రతికి బయటపడి యేసు ప్రభు నమ్ముకున్నాడు, గొప్ప సేవకుడయ్యాడు, సాక్ష్యం చెప్తూ తిరుగుతున్నాడు ఆయన. ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటనంటే, జాన్ హార్పర్ చనిపోయేటప్పుడు కూడాను ఆ అవకాశాన్ని ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించడానికి వాడుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక 2 దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్న 2 ఏంటనంటే, ఈ దాసుడు నమ్మకమైన దాసులు అని అనిపించుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున దేవుడు మనకిస్తున్న అవకాశాలని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అనేదే ప్రశ్న. అనేకమైన సందర్భాల్లో భయంతోనో పిరికితనంతోనో ప్రభుని గురించి మాట్లాడకుండా నోరు మూసుకొని మనం వెళ్ళిపోయిన సందర్భాలు ఉండొచ్చు. అలా కాకుండా దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక మూడోది, నేను 5 విషయాలు చెప్తానన్నాను. వీళ్ళెందుకు నమ్మకమైన వారిగా ఉన్నారనేది 5 విషయాలు చెప్తానన్నాను. మూడో విషయం ఏంటంటే, దే సర్వ్డ్ ద మాస్టర్ వైల్ ద మాస్టర్ వాజ్ దేర్ ఆర్ నాట్ దేర్. అంటే వాళ్ళ యజమానుడు చూచినా చూడకపోయినా, యజమానుడు అక్కడ ఉన్నా ఉండకపోయినా, వాళ్ళు ఎంతో నమ్మకంగా సేవ చేశారు. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరో చూస్తున్నారని సేవ చేయడం కాదు, ఎవరో గమనిస్తున్నారని, ఎవరో ఉన్నారని నమ్మకత్వాన్ని చూపించడం కాదండోయ్. ఎవరు చూచినా చూడకపోయినా నమ్మకత్వం అనేది వెరీ ఇంపార్టెంట్. కనుక వీళ్ళు చేసిన పని అదే. యజమానుడు చూస్తున్నాడని కాదు, యజమానుడు వాళ్ళతో ఉన్నాడని కాదు నమ్మకమైన జీవితం. ఆ యజమానుడు లేకపోయినా, ఆయన చూడకపోయినా, ఆ వాళ్ళు నమ్మకంగా ఆయన కొరకు పనిచేశారు దేవుని బిడ్డలారు. అది చాలా ఇంపార్టెంట్ మాటగా మనం తీసుకోవాల్సినటువంటి మాట. కొంతమంది ఎలాగుంటారంటే ఎవరికో చూపించుకోవడానికే చేస్తారు. ఎవరో చూసేటప్పుడే నమ్మకంగా ఉంటారు. వాళ్ళ బాస్, వాళ్ళ యజమానుడు, లేకపోతే వాళ్ళ పైన అధికారి చూసేటప్పుడు మనం నమ్మకంగా ఉంటాం. అధికారి చూడనప్పుడు విచ్చలవిడిగా ఉంటాం, కాస్త నిర్లక్ష్యంగా ఉంటాం. ఇది కరెక్ట్ కాదు, విశ్వాసికి తగిన విధం కాదు ఇది. ఎవరు చూచినా చూడకపోయినా ఆ నమ్మకత్వం అనేది ఇంపార్టెంట్. దీన్నే ఇంకో భాషలో, ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే దాన్ని ఏమంటామంటే యథార్థత అంటాం అన్నమాట. దీన్ని ఈ నమ్మకత్వంలో నుంచి వచ్చిందే యథార్థత. యథార్థత అంటే అర్థం ఏంటండి? ఎవరు చూడనప్పుడు నమ్మకంగా ఉండడం అన్నమాట. యథార్థత అంటే ఎవరు చూడనప్పుడు నమ్మకంగా ఉండడమే యథార్థత. కనుక అలాగుండాలి మనం. ఎవరో గమనిస్తున్నారని కాదు, ఎవరో నా పట్ల ఒక చూపు వేశారని కాదు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని కాదు, నన్ను ఒకళ్ళు చూసినా చూడకపోయినా దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉండడం అనేది చాలా అవసరం. నేను బెంగళూరులో ఉంటాను మీ అందరికి తెలిసినట్టుగా. అప్పుడప్పుడు ఒకవేళ రాత్రి 11:30 ఆ ప్రాంతంలో ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అదేంటంటే ట్రాఫిక్ జంక్షన్ దగ్గర 11:30 ప్రాంతంలో రెడ్ లైట్ వెలిగి ఉంటుంది. అయితే నేను అక్కడికి చేరుకునేటప్పటికల్లా ముందే అక్కడ ఇంకొక కారు ఆగి ఉంటుంది. రెడ్ లైట్ వేసి ఉంది గనక అక్కడ ఒక కారు ఆగి ఉంటుంది. అప్పుడు నేను అనుకుంటాను ఆ టైంలో 11:30 రాత్రి 11:30 గంటలకు పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, మనుషులు ఎవరు ఎక్కువగా తిరగరు, రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంటుంది, నిన్ను ఎవడు గమనించడు. యాక్చువల్గా రెడ్ లైట్ ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు, కొంతమంది వెళ్ళిపోతారు అలాగా. కానీ నేను గమనించింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ఒక 2-వీలర్ రోడ్ లేకపోతే ఒక కార్ అతనో ఆగి ఉంటారు అక్కడ. ఆ టైంలో ఎవరు లేని టైంలో కూడా ఆగి ఉంటారు. నేను అప్పుడప్పుడు నా మనసులో అనుకుంటాను, వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు కాబోలు, వాళ్ళు విశ్వాసులు కాబోలు అనుకుంటారు. ఎందుకంటే విశ్వాసులు అయితేనే అలాగ ఆగుతారు. పోలీసోడు ఉన్నాడని రూల్స్ పాటించడం కాదు, అందరూ పాటిస్తున్నారని నేను పాటించడం కాదు. ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు కూడా నేను నమ్మకంగా ఉండడమే, అది యథార్థతకు సంబంధించినటువంటి మాట అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక ఈ దాసులు కనపరిచింది ఏంటంటే ఇంకో రీతిలో ఈ నమ్మకత్వంలో ఉన్నది ఏంటంటే యథార్థత. యజమానుడు గమనిస్తున్నాడని పనిచేయడం కాదు, యజమానుడు చూస్తున్నాడని పనిచేయడం కాదు, యజమానుడు ఉన్నాడని పనిచేయడం కాదు, యజమానుడు చూచినా లేకపోయినా వాళ్ళు నమ్మకంగా ఆ యజమానుడి కొరకు పనిచేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరం మనకి. ఇది ఎవరు మనకు కనపరిచారు బైబిల్లో? చాలా మంది కనపరిచారు అనుకోండి. మనకి యోసేపు బాగా మంచి ఎగ్జాంపుల్ గా కనపడతాడు. ఆ పోతిఫర్ భార్య ఫోర్స్ చేసినప్పుడు ఆదికాండం 39:9 ఓ చక్కని మాట అంటాడు ఆయన యోసేపు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని అంటాడు. ఆదికాండం 39:9 నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందును అని అంటాడు. అంటే అక్కడ ఏంటి విషయం? యోసేపుకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు. అక్కడ ఈజీగా పాపానికి దూరమైపోవచ్చు, కానీ నమ్మకత్వం అక్కడ పనిచేసింది, యథార్థత అక్కడ పనిచేసిందండి. ఏంటంటే అదృశ్యంగా నన్ను చూస్తున్న దేవుడున్నాడని యోసేపు గమనించినాడు అనమాట. గమనించి నేను ఈ పని చేయలేను అన్నాడు అంతే, నేను ఈ పని చేయలేను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని సందర్భాల్లో మనం ఈ యథార్థతను కనపరుస్తున్నాం, ఈ నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాం అనేది ఓ ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది మూడో పాయింట్. యజమానుడు చూచినా చూడకపోయినా, యజమానుడు ఉన్నా లేకపోయినా నమ్మకంగా పనిచేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నాలుగో పాయింట్కి వద్దాం. ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి, వాళ్ళు వాళ్ళ యజమానుని ప్రేమించారని చెప్పాను, మొదటి పాయింట్. రెండోది, వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పాను, దే యూజ్డ్ ఎవ్రీ ఆపర్చునిటీ. మూడోది, యజమానుడు ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా వాళ్ళు నమ్మకంగా జీవించారని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇక నాలుగోది ఏంటనంటే, ఇక్కడ 25 మత్తయి సువార్తలోకి రండి. 25:19 ఒక మాట ఉందండి, మత్తయి సువార్త 25:19 అక్కడ ఒక మాట రాయబడి ఉంది. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అనుంది. ఇక్కడ వారి యొద్ద లెక్క చూచుకొనెను అనే మాట చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటనంటే, వీళ్ళు లెక్క చెప్పవలసినటువంటి దినాన్ని మనసులో పెట్టుకున్నారు పనిచేసేటప్పుడు దాసులు. ఆ యజమానుడు వెళ్ళిన దగ్గర నుండి వీళ్ళ మనసులో ఏముందంటే, మళ్ళీ వస్తాడు యజమానుడు, ఎప్పుడో రోజున వస్తాడు డెఫినెట్ గా, వచ్చి మమ్మల్ని అందరినీ లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగే రోజుని మనసులో పెట్టుకొని ప్రతి దినం పనిచేశారట వీళ్ళు. ప్రతి దినం లెక్క అడిగే రోజు మనసులో పెట్టుకున్నారట దేవుని బిడ్డలారా. ఎంత చక్కని ఆలోచన అది దేవుని బిడ్డలారా. దే కెప్ట్ ది అకౌంటింగ్ డే ఇన్ దేర్ మైండ్. అకౌంటింగ్ డే అంటాం, మనకి జీతాలు ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది కంపల్సరీగా, బహుమతులు ఇచ్చే రోజు ఉంటుంది ఒక రోజున, మనం లెక్క చూసే రోజు ఒక రోజు ఉంటుంది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, రోమీలకు రాసిన పత్రిక 14:14 చూడండి, రోమా 14:11-12 చదువుతున్నాను నేను. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించునని ప్రభు చెప్తున్నాడు అని రాయబడి ఉన్నది గనుక, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవాలని. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. చూసారా దేవుని బిడ్డలారా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట అది. కనుక మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదండి, ఒకరోజున దేవుని ఎదుట నేను లెక్క చెప్పవలసి ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ దాసులు అలాగ గుర్తుపెట్టుకున్నారన్నమాట. ఒక పెద్ద ఇంట్లో ఆ యజమానుడు ఊరెళ్తూ పనోడికి చెప్పాడట, అరే ఇల్లు బాగా చూసుకో, శుభ్రంగా చూసుకో, తోట కూడా బాగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఒక రోజున ఆ యజమానుని యొక్క స్నేహితుడు వచ్చాడట. స్నేహితుడు వచ్చి ఆ ఇంటికి వచ్చి యజమానుడు చూడటానికి వస్తే ఈ దాసుడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఇల్లంతా శుభ్రంగా ఉంది, తోటంతా శుభ్రంగా ఉంది. అప్పుడు ఈ ఫ్రెండ్ అన్నాడంట, మీ సార్ లేరా అని అడిగాడు. లేరు సార్, ఊరికి వెళ్ళారు ఆయన, ఇప్పుడు లేడండి అని చెప్తే, అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడంట, ఏం రేపు వస్తున్నాడా మీ సార్ అని అడిగాడట. లేదు సార్, తెలీదు సార్, ఎప్పుడు వస్తారో మా సారు అన్నాడండి. మరి ఏంటి ఇంత శుభ్రంగా పెట్టావు ఇల్లంతా, తోటంతా ఇంత శుభ్రంగా పెట్టావు, ఇదేదో మీ సారు రేపే వస్తాడన్నట్టుగా శుభ్రంగా పెట్టి ఉన్నావేంటి అని అన్నాడంట. అంటే అప్పుడు ఆ దాసుడు అన్నాడంట, ఆ పనివాడు అన్నాడంట, సార్ మా సారు రేపు వస్తాడని కాదు సార్, ఈ రోజు ఏ టైంకైనా రావచ్చని చూస్తున్నాను నేను. ప్రతిరోజు అలాగే ఎదురు చూస్తున్నాను నేను. ప్రతిరోజు ఆ రోజే వస్తాడేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నాను నేను. రేపటి వరకు నా ఆలోచన లేదండి, ఈ రోజే వస్తాడేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నాను. అందుకనే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాను, నేను తోటంతా శుభ్రపరుస్తున్నాను, నా యజమానుని కొరకు నేను సిద్ధపడి ఉన్నానని చక్కని మాట చెప్పాడండి. ఎంత మంచి ఆలోచన అది. కనుక ఎప్పుడో ప్రభు వస్తాడని కాదు, వస్తానన్నాడు రాక తప్పడు, రాక మానడు దేవుని బిడ్డలారా. కనుక ఆయన లెక్క చూసుకున్న దినం ఒకటి ఉంటుంది, ఆయన డెఫినెట్గా వస్తాడు. వచ్చినప్పుడు మనందరిని లెక్క అడుగుతాడు, మనం ఎలా జీవించాం, ఆయన కొరకు ఏం చేశాం, ఎలా బ్రతికాం, ఇచ్చిన కొన్నాళ్ళు. కనుక నువ్వు మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతకాలం బ్రతికావన్నది పాయింట్ కాదు, నువ్వు ఎలా బ్రతికావన్నదే పాయింట్. విషయం ఏంటంటే ఈ దేవుడు నీకు ఇచ్చిన కొద్ది ఆయుష్కాలం నువ్వు ఎలా జీవిస్తున్నావు, నమ్మకంగా జీవిస్తున్నావా, యథార్థంగా జీవిస్తున్నావా, ఆయన్ని ప్రేమిస్తూ జీవిస్తున్నావా అనేది ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇంకొక మంచి మాట మనందరం గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే, లెక్క చూసే దినమును నీవు లెక్క చేయకపోతే దేవుడు నిన్నెందుకు లెక్క చేయాలి? ఆలోచన చేయండి ఒక మాట. లెక్క చూసే దినాన్ని నువ్వు లెక్క చేయకపోతే దేవుడు నిన్నెందుకు లెక్క చేయాలని. కనుక నాలుగో విషయంగా మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మనం ఇప్పుడు మీరు కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నారు, ఇలాగా ఉదయకాలం 5 గంటలకి ఏదో ఒక దైవజనులు ముందుండి వాక్యం చెప్తూ ఉన్నారు. వాక్యం వినడం మనకు అలవాటు కాకూడదండి, అలవాటు కాకూడదు. అలవాటు అయిపోతే ప్రమాదం. కనుక ప్రతిరోజు వినబడే వాక్యం మన జీవితానికి అన్వయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆ రీతిగా మనం జీవించాలని కూడా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక 5వ పాయింట్, చివరి పాయింట్ ఒకటి ఉంది మనకి. ఇప్పుడు 4 చెప్పాను, ఈ దాసులు నమ్మకమైన దాసులుగా ఉండడానికి గల కారణాలు 4 చెప్పాను. 1, వాళ్ళు యజమాన్ని ప్రేమించారని చెప్పాను, దే లవ్ దేర్ మాస్టర్. 2, వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పాను, దే యూజ్డ్ ఎవ్రీ ఆపర్చునిటీ. 3, వాళ్ళ యజమానుడు చూచినా చూడకపోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళు నమ్మకంగా పనిచేశారని చెప్పాను, దే సర్వ్డ్ వైల్ ద మాస్టర్ ఈజ్ నాట్ దేర్ ఆర్ ఈవెన్ నాట్ వాచింగ్ అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం ఎక్కడున్నా మరి మనుషులు చూసేటప్పుడు ఒక రీతిగా, చూడనప్పుడు ఒక రీతిగా ఉండకూడదండి. ఆదివారం ఒక రీతిగా, మిగతా రోజుల్లో ఒక రీతిగా ఉండకూడదండి. కనుక ఎప్పుడు ఒకే రీతిగా విశ్వాస జీవితం ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. 4వదిగా మనం చూసింది ఏంటంటే, లెక్క అప్పచెప్పాల్సిన దినం ఒకటి ఉందని ఈ దాసులు గుర్తించారు, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగానే వాళ్ళు నమ్మకమైనటువంటి రీతిలో పనిచేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా 5వ పాయింట్కి వస్తాం ఇప్పుడు మనం. 5వ పాయింట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆలస్యంలో అలసత్వం ఉండదన్నమాట. ఆలస్యమైనా కూడా యజమాని యొక్క రాకడలో అలసత్వాన్ని వీళ్ళు కనపరచలేదు. ఇది 5వ పాయింట్. ఆలస్యమైనా అలసత్వం లేదు అనే మాట. అలసత్వం అన్నప్పుడు నిర్లక్ష్యత అనొచ్చు, అలసట అనొచ్చు, చాలా మాటలు పలుకుతాం దీనికి. నిర్లక్ష్యత మెయిన్గా అలసత్వం అనే మాట మనం మాట్లాడుతుంది. నిర్లక్ష్యత ఎందుకు వస్తుంది? ఇక వస్తానన్నోడు ఇప్పుడే రావట్లేదు కదా, ఆలస్యమైంది కదా, ఇంకా ఇంకెప్పుడు వస్తాడో లే, ఆయన వస్తాడో రాడులే అన్నటువంటి ఒక నిర్లక్ష్యత ఏర్పడి కొంచెం వెచ్చలివిడిగా జీవించడం అనేది జరగవచ్చు కొన్నిసార్లు. లెక్క లేకుండా జీవించడం అనేది జరగవచ్చు కొన్నిసార్లు దేవుని బిడ్డలారా. ఆ ప్రమాదం ఉందండి. కానీ దేవుని యొక్క, మన దేవుని యొక్క రాకడ విషయంలో ఆలస్యం అనేది ఎందుకు, ఆలస్యం అనేది ఎందుకు అవుతుందంటే ఆయన మరికొంతమందికి ఆయన అవకాశం ఇస్తున్నాడు అన్నమాట మార్పు చెందడానికి. అదే పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, 2 పేతురు 3:9 ఆయన తన రాకడ విషయంలో ఆలస్యం చేయవాడు కాదు గాని ఆయన ఎవరినూ నశింపక అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడన్నమాట మనం జ్ఞాపకం చేయబడ్డాం. కనుక ఆయన రాకడలో ఆలస్యం ఎందుకనంటే మరికొంతమందికి మార్పు చెందడానికి ప్రభు అవకాశం ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ ఉపమానంలో మనకి ఇక్కడ 25వ అధ్యాయంలో మత్తయి సువార్త తీయండి. ఇప్పుడు 25వ అధ్యాయంలో అక్కడ లాస్ట్ దాసుడు అంటే ఒక తలాంత్ తీసుకెళ్లిన వాడి గురించి చెప్పబడిన ఒక మాట ఉంది. అక్కడ 30వ వచనం చూడండి. 30వ వచనం 25వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు పనికి మాలిన ఆ దాసుని, ఏ దాసుడట? పనికి మాలిన వాడు అంటే ఈ పని దొంగ అన్నమాట. పని చేయడానికి ఇష్టపడలేదు, నిర్లక్ష్యత కనపరిచాడు, అలసత్వం కనపరిచాడు, అలసట కనపరిచాడు, లెక్కలేనితనాన్ని కనపరిచాడు. పనికి మాలిన ఆ దాసుడు ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటని ఉండును అని అన్నాడు. ఇక్కడ భయంకరమైనటువంటి ఒక శిక్ష విధించబడినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ ఎక్కడికి త్రోసివేయండి అన్నాడు? వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. చీకటి అంటే ఏంటండి? చీకటి అని అంటే దేవుడు లేని స్థలం చీకటి. ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ వెలుగు, ప్రభు లేని స్థలం చీకటే, గుర్తుపెట్టుకోండి. కనుక చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు, త్రోసివేయండి అన్నాడు. రెండవది చీకటి అని అంటే సూర్యుడు లేని స్థలం. ఎక్కడ సూర్యుడు ఉండడో అక్కడ చీకటే. దేవుని బిడ్డలారా, కనుక నీతి సూర్యుడు లేని స్థలం చీకటే. నీతి సూర్యుడు లేని స్థలం చీకటే అని గుర్తుపెట్టుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, కనుక చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. అక్కడ ఏడుపు పండు కొరకడమే. ఇంకా అక్కడ నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు అవకాశం ఉండదన్నమాట. ఇంకా అక్కడ పశ్చాత్తాపం లేదు, అక్కడ మారుమనసు లేదు, అక్కడ పాపక్షమాపణ ఉండదు, అక్కడ రక్షణ ఉండదు. ఆ చీకటి కొట్టంలో పడేస్తే ఇంకా మన బ్రతకంతటితో అయిపోయినట్టే. ఎప్పటికీ చీకటే, నువ్వు ఎప్పటికీ చావవు, ఎప్పటికీ అక్కడ నీ యొక్క బాధ తీరదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైనటువంటి ఒక స్థితి. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుడిచ్చినటువంటి తలాంతులు, దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా జీవిస్తారో, అలసత్వాన్ని కనపరుస్తారో, ఎవరైతే ద్వంద్వ జీవితం కలిగి ఉంటారో, యథార్థత లేకుండా, ప్రభు పట్ల ప్రేమ లేకుండా, అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా, ఆ లెక్క అప్పచెప్పే దినం ఒకటి ఉంటుందని తెలుసుకోకుండా ఎవరైతే అలా జీవిస్తారో, వాళ్ళందరూ కూడా ఒక దినాన్న ఆ చీకటి కొట్టంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ ఒక్క తలంతే ఇవ్వబడిందంట వాడికి, కానీ ఆ ఒక్కటే వాడుకోలేదాడు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి! ఒకటే ఇచ్చాడు, ఆ ఒకటే వాడుకోపోతే ఎలాగా? వాడంత సోమరోడు లేడనమాట. దేవుడు కొంతమందికి ఒకే బాధ్యత ఇస్తాడు, ఆ ఒక్క బాధ్యత కూడా సరిగా చేయకపోతే ఎలాగా? కొంతమంది వాడు నమ్మకత్వాన్ని బట్టి, వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి దేవుడు రెండు మూడు బాధ్యతలు ఇస్తాడు, కొంతమందికి ఒకటే బాధ్యత ఇస్తాడు. ఆ ఒక్క బాధ్యతలో నువ్వు నమ్మకత్వాన్ని కనపరిస్తే దేవుడు మరొక బాధ్యత నీకు అప్పచెప్పడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం ఈ విషయాలు గుర్తు చేసుకున్నాం. బల నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని ఇద్దరు దేవుని దగ్గర ప్రశంస పొందుకున్నారు. వీళ్ళు నమ్మకమైనటువంటి దాసులు అవ్వడానికి 5 కారణాలు చెప్పాను నేను. నమ్మకమైన దాసులు అవ్వడానికి 5 కారణాలు. ప్రారంభంలో ఇంకొక మాట కూడా చెప్పాను, ఈ బల నమ్మకమైన మంచి దాసుడు అనేది ఇదేదో నేను చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నాకు ఇచ్చేటువంటి ప్రశంస కాదు. నేను ప్రతి దినం దేవుని చేత ఈ ప్రశంస పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద డే, ప్రతిరోజు ఆ దినం ముగిస్తుండగానే ప్రభు నన్ను చూసి ఏమంటాడనేది ఆలోచన చేసుకోవాలి. బల శబాష్, ఈరోజు నా కొరకు నమ్మకంగా జీవించావని ప్రభు చెప్పగలడు. అలాగే ప్రతి దినాన్ని మనం పరీక్ష చేసుకుంటే వెళ్ళాలి. వీళ్ళకి 5 కారణాలు కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 5 కారణాలు మళ్ళీ ఒకసారి మీకు అట్లా బ్రష్ చేస్తాను. మొదటి కారణం, వాళ్ళు తమ యజమానుని ప్రేమించారు. రెండవది, వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడవది, యజమానుడు చూచినా చూడకపోయినా, యజమానుడు ఉన్నా లేకపోయినా నమ్మకంగా జీవించారు. నాలుగవది, లెక్క అప్పచెప్పే దినం ఒకటి ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాను. ఐదవది, ఆలస్యమైనా కూడా అలసత్వాన్ని కనపరచలేదు దేవుని బిడ్డలారా. ఇది ఈ దాసులు కనపరిచినటువంటి గొప్ప లక్షణాలు. మనం కూడా ఆ రీతికినే ప్రభు యొక్క పనిలో మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు కూడా రానై ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కానీ డెఫినెట్ గా వస్తానన్నాడు, వస్తానన్నాడు, రాక తప్పడు. ఆయన ఈసారి వచ్చినప్పుడు మనకి బహుమానాలు ఇవ్వడానికే వస్తాడు ఆయన. కనుక ఆ దినము కొరకై ఆ దినాన్ని మనసులో పెట్టుకొని ప్రతిరోజు మనం నమ్మకంగా ప్రభు కోసం జీవించాలని ప్రభు చేత హెచ్చరిక చేయబడుతున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.